நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். பரம பவித்திரமையின ஸ்கந்த புராணம் ஸ்கந்துனி చేత చెప్పబడింది. ఆ స్కందుడు కూడా ముందు శివుడి ద్వారా విన్నాడు. నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సూతుడి ద్వారా విన్నారు. వేదవ్యాస మహర్షి తన తపశ్శక్తితో దీనిని మన కోసం విరచించి అందించాడు. అందులో భాగంగా బదరికాక్షేత్ర మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. మిగతావన్నీ చాలా స్వల్పంగా ఉంటాయి ఇందులో. అనగా ఏమిటి, వెంకటాచల మహాత్మ్యం ఎక్కువగా ఉంటుంది. తదనంతరం రెండవది పురుషోత్తమ క్షేత్ర మహిమ కూడా వెంకటాచల మహాత్మ్యం అంత ఎక్కువ కాకపోయినా కాస్త ఎక్కువగానే వర్ణించారు. బదరిక మహాత్మ్యం ఈ రెండింటితో పోలిస్తే కొంచెం స్వల్పంగా ఉంటుంది, అంటే ఘట్టాల వివరణ తక్కువగా ఉంటుంది. తదనంతరం కార్తీక మాస మహాత్మ్యం, మార్గశిర మాస మహాత్మ్యం, వైశాఖ మహాత్మ్యం, భాగవత మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం చాలా క్లుప్తంగా చెప్పబడి ఉంటుందన్నమాట. ఆ క్లుప్తంగా చెప్పబడిన మహిమలు తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళి తరించండి అని చెబుతాడు ఆయన. అందులో భాగవతం వినడం వల్ల వచ్చే లాభాలన్నీ ఇందులో బాగా అద్భుతంగా చెప్పారు. స్కంద పురాణంలోనూ చెప్పారు, దాంతోపాటు పద్మపురాణంలో కూడా భాగవత మహిమ ఉంటుంది. మన పురాణములని, క్షేత్రాలు, గ్రంథముల యొక్క మహిమలను కూడా తెలియజేసాయి. అందులో భాగంగా బదరికాశ్రమంలో ఐదు శిలలు గురించి చెప్పుకున్నాం మనం వరుసగా. నారదీ శిల, నారసింహీశిల, వారాహీశిల, గారుడీశిల, మార్కండేయశిల, ఈ పంచశిలల మీద ఆ ఐదుగురు తపస్సు చేయటం వల్ల శిలలకి ప్రభావం వచ్చిందని, బదరికలో వారంతా తపస్సు చేసి శ్రీమన్నారాయణ కటాక్షం పొందారని చెప్పుకున్నాము. దాంతోపాటుగా ఇవాళ మరొక గొప్ప విషయం కూడా చెప్పాడు. పూర్వం ఒకప్పుడు మధుకైటభులనే రాక్షసులు విష్ణువు యొక్క కర్ణ మలం నుండి పుట్టారు. చెవులలో ఉన్న మలం నుంచి పుట్టారు. చెవిలో ఉన్న మలం అంటే గులిం అనమాట. చిటిమటికి పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటారు కదా చాలామంది, పుల్లలు పెట్టేవాడు చాలామంది ఉంటారు. అయితే చెవిలో పుల్లలు పెట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ చెవిలో పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటే వెంటనే అందులోంచి కాస్త గులిము బయటకు వస్తుంది. దానినే సంస్కృతంలో కర్ణమలము అంటాం. ఈ కర్ణమలము నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళకి మధువు, కైటభుడు అని పేరు. ఈ మధుకైటభుల్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారి కోసం సంహరించాడు. అది దేవీ భాగవతంలో చాలా అద్భుతంగా వస్తుంది. వధించాక బ్రహ్మగారికి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని లోపల ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, సృష్టి చెయ్యడం కోసం పుట్టాను. ఇది వరకు ఉన్న సృష్టి అంతా సముద్రంలో కలిసిపోయింది, జలప్రళయంలో కలిసిపోయింది. ఇప్పుడు నేను నిద్రలోంచి లేచాను, కానీ పునఃసృష్టికి కావలసిన బుద్ధి నాకు లభించటం లేదనుకున్నాడు ఆయన. అనుకుని శ్రీమన్నారాయణుణ్ణి పునఃసృష్టి చెయ్యడానికి కావలసిన జ్ఞానం ప్రసాదించు అన్నాడు. భూలోకంలో మానసోద్భేదము అని ఒక చిన్న కొలనున్నది బదరికావనంలో. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే జ్ఞానం కలుగుతుంది, సృష్టి ఎలా చెయ్యాలో నీకు తెలుస్తుంది. ఆలోచన రావాలి అంటే లోపల పరమాత్మ చేరాలి, లేకపోతే ఆ బుర్ర పనిచేయదు. చాలామందికి, కొంతమందికి వాళ్ళ ఫోన్ మోగుతుంటే వాడి ఫోన్ మోగుతుందని కూడా తెలియదు, ఫోన్ మోగుతుంది అంటాడు, వాడి జేబులో మోగుతూ ఉంటుంది అది. అలా ఉంటారు కొంతమంది ఆబ్సెంట్ మైండ్లు. చాలా తమాషాగా ఉంటుంది కొంతమందికి అనమాట. రోజు తిరిగే సిటీ బస్ ఎక్కి రోజు ఓ బస్టాప్లో దిగుతాడు ఒక ఆయన. అది వాళ్ళ ఇంటి ముందు బస్టాప్. బస్సు వచ్చిన తర్వాత, ఆగిన తర్వాత మర్చిపోయట ఆ బస్టాప్లో దిగడం. కారణం ఏమిటో తెలియదు. ఏమిటోనండి, ఈ మధ్య నేను సిటీ మటుకి సిటీ బస్సు ఎక్కుతున్నాను, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బస్టాప్లో దిగుదాం అనుకుంటే ఆ బస్టాప్ మాదని విషయం మర్చిపోతున్నాను. ఆ తర్వాత దాటిన తర్వాత అయ్యో బస్సు స్టాప్ వచ్చి వెళ్ళిపోయింది, నేను మళ్ళీ వెనక్కి నడిచి రావాలి అనిపిస్తోంది, ఇలా ఎందుకు నా బుర్ర స్తంభించిపోతోంది అని అడిగాడు ఆయన. ఇంట్లో ఏమైనా తగాదా ఉందా? లేదండి, మా ఆవిడ చాలా మంచిదండి. కానీ ఆఫీసులో గొడవ ఉందా? అది లేదండి. ఏ గొడవ లేకుండా బుర్ర ఎందుకు స్తంభిస్తోంది? ఏదో కర్మయోగం. ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు బుర్ర స్తంభిస్తుందండో. రోజు భార్యామణి అప్పడాల కర్రతో నెత్తి మీద కొట్టినా, లేదా భార్యామణిని వీడు కొట్టినా, ఈ రెండు తగాదల్లో వీడు భార్య నేర్పించినా, భార్య వీడిని నేర్పించినా బుర్ర స్తంభించిపోతుంది, సక్రమంగా పనిచేయదు. ఉద్యోగాల్లో సమస్యలు వస్తే కూడా బుర్ర పనిచేయదు, ఇలా ట్రాఫిక్ జామ్లో గంటల గంటలు ఇరుక్కుపోతే కూడా పనిచేయదు. అటువంటిప్పుడు ముందు బస్సు ఉన్నా సరే లారీ ఉన్నా సరే వీడు కాలు తీసేస్తాడు బ్రేక్ మీద. ఈలోపు వెనకాతలను ఆయన, బాబోయ్ ఏంటండి బ్రేక్ తీశారంటే ఓహో బ్రేక్ తీసానా అనుకుని వెళ్ళి బ్రేక్ నొక్కుతూ ఉంటాడు. అదృష్టం బాగుండు నేనుంటే పక్కన, లేకపోతే వీడు ఏమన్నా వేసేస్తాడు. ఇవన్నీ ఎందుకు బుర్రలు స్తంభిస్తున్నాయి అంటే దానికి గల కారణం చెప్పారు. కలియుగంలో మానవులకి సర్వశరణాగతి తక్కువగా ఉంటుందిట, అందువల్లే వాళ్ళ బుర్రలు పనిచేయకుండా పోతాయి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అంటే సర్వకాల సర్వావస్థల్లో తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా హరినామస్మరణం చెయ్యాలి. అది కూడా ఏదో నాలిక చివరి నుంచి పలకడం కాదనమాట, ఏదో జిహ చివరి నుంచి తింటూ రామయ్యను ఏం చెప్పాడైనా, తినకున్నా రామయ్యను ఏమంటున్నాడు ఆయన అనుకుంటే నాలిక మీద నుంచి రామ అంటున్నా కాదు, మనస్సులోకి వెళ్ళడం లేదుగా. ఇవాళ చాలామంది చేసే భజన అదే, భజన బాగానే ఉంది కానీ మనస్ఫూర్తిగా చేస్తే సందేహం లేకుండా రాముడు తినడానికి కావలసిన సంపద ఇస్తాడు, పదార్థం ఇస్తాడు, తిన్నది అరిగేలా చేస్తాడు, తినే దాంట్లో రుచి ఉండేలా చేస్తాడు, అసలు తినడానికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు. కాబట్టి పూర్తిగా మనస్సుని లగ్నము చేసి భగవంతుడి నామస్మరణము చేస్తే తప్ప, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మన బుద్ధి సక్రమముగా వర్తించదు, పనిచెయ్యదు. అందుకని నీ బుద్ధి పనిచేసి సృష్టిని చెయ్యాలి అంటే బదరికా క్షేత్రానికి పో, అక్కడ ఒక దివ్యమైనటువంటి రేవు ఉన్నది గంగానదిలో, దానికి మానసోద్భేదం అని పేరు. అలకనందానది కొన్న రేవుల్లో ఒక రేవు పేరు మానసోద్భేదం. బదరిలో బ్రహ్మకపాలం ఉంది కదా, బ్రహ్మకపాలం ఏముంది, ఆ గంగానది యొక్క రేవుల్లో ఒక మెట్టు ప్రాంతం అది, అవునా? ఆ మెట్టు మీద బ్రహ్మకపాలం పడింది కనుక ఆ ఒక్క సోపానాన్ని బ్రహ్మకపాలం అంటాం. అలాగే మానసోద్భేదము అనేటటువంటి ఒక స్థానాల రేవు ఉన్నది. ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది? మనస్సులో ఉన్న చింతలని భేదించి అవతల బారేస్తుంది, నాశనం చేస్తుంది. అక్కడికి వెళితే చింత ఉండదు, ఒకటే చింత, భగవంతుని మీదే చింత, తక్కిన ఎడల నిశ్చింత. అందుకని దానికి మానస ఉద్భేద అని పేరు. తత్రైవ మానసోద్భేద సర్వ పాప ప్రణాశన. ఈ బదరీక్షేత్రంలో అలకనందా నదీ తీరములో ఉన్నటువంటి దివ్యమైన రేవుకి మానసోద్భేదము అని పేరు. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. బ్రహ్మకు కూడా పాపం ఉంటుందా అని మనకు అనుమానం రావచ్చు. బ్రహ్మకి మన వంటి పాపాలు ఉండవు, కానీ సృష్టి చెయ్యడం వల్ల కూడా ఆయనకి పాపం ఉంటుందిట. ఆయన బ్రహ్మ కాబట్టి ఆ పాపం తొలగిపోతుంది. చెప్పాడు విష్ణువు, నాకు పాపం లేదు కానీ నేను కూడా భూమి మీద పుట్టినప్పుడు అవతరించినప్పుడు పాపాన్ని అంటగట్టుకుని తొలగించుకుంటానన్నాడు ఆయన. లేకపోతే రాముడికి బ్రహ్మహత్య పాపం ఏమిటండి, ఎవడో నవ్వుతాడు. కృష్ణుడికి పాపం ఏమిటి, బలరాముడు ఎవడో, బలరాముడు సూతుని చంపాడు. ఆయన భగవంతుడు, భగవంతుడికి చంపడం పుట్టించడం వల్ల పాపాలు పుణ్యాలు రావు. అయినా భూమి మీద పుట్టినవాడు పౌరాణికుణ్ణి చంపితే మహాపాపం పొందుతాడని లోకానికి తెలియజేయడం కోసం ఆ పాపము తాను నెత్తి మీద వేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు బలరాముడు సూతహత్య పాపం తొలగించుకోవడానికి. సూతుడు పౌరాణికుడు, పౌరాణికుడిని చంపితే బ్రహ్మహత్యా పాపం, పండిత హత్యా పాపం, జ్ఞానహత్యా పాపం, ఇన్ని పాపాలు ఒకేసారి వచ్చి పట్టుకుంటాయి. ఆ పాపం తొలగించుకోవడానికి ఎంత శ్రమ పట్టాడండి పాపం బ్రహ్మ కూడా. కాబట్టి ఎంత బలరాముడైనా ఎంత బ్రహ్మ అయినా తాము చేసినవి పాపాలు కాకపోయినా వాళ్ళకి అంటకపోయినా తప్పు చేస్తే పాప ఫలితం అనుభవించవలసిందే అని లోకానికి చెప్పడం కోసం ఆ పాప ఫలితం నెత్తిమీద వేసుకుని శిరస్సును ధరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు. అందుకే బ్రహ్మ కూడా అప్పుడప్పుడు స్వల్ప దోషాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇదిగో అసత్యమాడి శివలింగం యొక్క శిరస్సు చూశాను అని తద్వారా కీర్తి పొందాలనుకున్నాడు. ఆయన కూడా ఒకసారి పరమసుందరీమణి అయినటువంటి తన సృష్టిలో ఒక సుందరుని చూచి వ్యామోహం చెందాడు. ఇలాంటి చిన్న చితక దోషాలు ఆయనకి పాపరూపంలో పట్టుకున్నాయి. అవి తొలగించుకోవడం కోసం నువ్వు వెళ్ళి బదరికా క్షేత్రంలో తపస్సు చేస్తే ముందు నీలో ఉన్న మానసిక దోషాలు పోతాయి. అప్పుడు సృష్టి ఎలా చెయ్యాలో అనే ఆలోచన నీకు కలుగుతుంది, ఇక నీ సృష్టికి తిరుగుండదు. అనగానే ఈ మహానుభావుడు హుటాహుటిని బయలుదేరి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నిరంతరం అనవరతం జపం చేసుకుంటూ అక్కడికి పోయాడు. పరమ పవిత్రమైన గంగానదీ తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయన మనలాగా నేల మీద కూర్చోవడం కుదరదండోయ్, భగవంతుడు పాదాలు నేల మీద మోపడు, మోపితే ఆ తర్వాత ఆయన కూడా భూమి మీద మానవుడి కింద లెక్క అయిపోతాడు. అందుకే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఇటువంటి వారు భూలోకానికి వస్తే వాళ్ళు ఆ ఎత్తులోనే ఉంటారు తప్ప పాదాలు నేల మీద మోపరు. ఒకవేళ మోపవలసి వస్తే మానవ రూపంలో అవతరిస్తారు. అందుకే కృష్ణుడిగా దేవకీదేవికి జన్మించిన తర్వాత నేల మీద పాదం మోపాడు ఆయన. రాముడిగా కౌశల్యకి జన్మించిన తర్వాతే నేల మీద పాదం మోపాడు తప్ప అవతారం ఎత్తనప్పుడు, సాక్షాత్ భగవంతుడిగా ఉన్నప్పుడు మాత్రం పాదం నేల మీద మోపాడు. మోపితే ఆ రూపం విడిచి ఇంకో రూపం ధరించాలట ఆయన కూడా. అందుకే ఆయన అవతారాల్లో భూమి మీద పాదం మోపిన అవతారాలన్నీ శరీరాలు విడిచిపెట్టి ఆయన తిరిగి తన లోకానికి వెళ్ళాడు. అదే నరసింహ అవతారం వంటివి నేల మీద పాదం మోపకుండా ఉన్న అవతారాలు కాబట్టి ఆ రూపంతో కొలువయ్యాడు ఆయన. ఒక్క కృష్ణ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం ఇలాంటి అవతారాల్లో మాత్రం పాదం నేల మీద మోపాడు. అందుకే ఆ రూపమును ఇక్కడే విడిచి ఆయన తన లోకానికి వెళ్ళిపోయాడు. అవతారం చాలించడానికి రూపం విడిచిపెట్టవలసి వచ్చింది. మనందరం అంతే, ఈ నేల మీద పాదం మోపినంతకాలం ఈ శరీరంతో ముక్తి పొందలేం. ఒకవేళ ఎక్కడో అరుదుగా కొంతమందికి శరీరంతో ముక్తి వస్తుంది, అలా ముక్తి వచ్చినా వాళ్ళకి వేరే ప్రాయశ్చిత్తం ఉందండో. దానికి ఉదాహరణ చెప్పనా, ధర్మరాజు గారు శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు, హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, కొంతమంది భక్త తుకారం లాంటి వాళ్ళు శరీరంతో వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తారు, నువ్వు భూలోకంలో నేల మీద కాలు మోపావు కనుక స్వర్గంలోకి వస్తే స్వర్గంలో ఉండలేవు, కాబట్టి ఇక్కడ ఒక సరస్సులో స్నానం చేయి అంటారు. ధర్మరాజు గారిని ఆకాశగంగలో ముంచారు. ముంచగానే ఈ మానవ శరీరం పోయి దివ్య శరీరం వచ్చింది ఆయనకి. అంటే ఆ శరీరం శరీరంగా ఉండగానే ఆ శరీరంలో దివ్యత్వం వచ్చింది. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళగానే గంగలో ముంచారు. ముంచగానే ఆయన శరీరం దివ్యమైన శరీరంగా మారింది. ఈ విధంగా ఆ నదిలో స్నానము చేసి మానవ శరీరం దివ్య శరీరంగా మార్చుకున్నాడు. తుకారాము లాంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళగానే విరజానదిలో ముంచారు. ముంచగానే మానవ శరీర వాసన పోయింది. కాబట్టి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయవలసిందే మళ్ళీ ఈ మానవ శరీరంతో ఊర్ధ్వలోకాలకు వెడితే. ఈ మానవ శరీరం అంత గొప్పదట. మన శరీరం ఎంత గొప్పదో తెలుసా, ఇది ఏ లోకానికి వెడితే ఆ లోకం అంతే సంగతి. అందుకని అక్కడికి వెళ్ళాక ఈ శరీరాన్ని మార్పు చేస్తారు. ఇంకా మన చూపులు ఎంత గొప్పదో తెలుసా, మానవుని రెండు కళ్ళకి అద్భుతమైన దివ్యశక్తి ఉందండో. ఈ చూపుతో ఎవడిని చూస్తే వాడు అయిపోయినట్టే, ఎవడు ఎందుకు మరిగిరాడు. మన మర్త్య దృష్టి పడిందా వాడు గ్యారంటీగా ఎంత వాడినా చచ్చిపోతాడట. అందుకనే భగవంతుడు మనకి దర్శనమిచ్చినప్పుడు ఈ కళ్ళతో మనం ఆయన చూడలేం, ఒకవేళ ఈ కంటితో ఆయన చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించవలసిందే. అందుకని ఏం చేస్తాడు భగవంతుడు, దివ్య రూపాన్ని మనకి దర్శనంగా ఇచ్చేటప్పుడు ఈ కళ్ళు బదులుగా దివ్య దృష్టి ఇస్తాడు. అర్జునుడికి విశ్వరూపం చూపించాడండి, అప్పుడు అర్జునుడికి ఆ విశ్వరూపం కనపడలేదు. అందుకని ఏం చేశాడు, కొత్త శక్తి ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు. ఆ దివ్య నేత్రములతో కూడా అర్జునుడు ఆయన్ని చూడలేకపోయాడు. అమ్మ బాబోయ్ నీ దివ్యరూపం చూడలేకపోతున్నాను, దిశో నజానే నలభేచ శర్మ, నాకు దిక్కులు తోచటం లేదు, నీ రూపాన్ని చూస్తే శాంతి లభించడం లేదు, కాబట్టి ఈ రూపాన్ని ఉపసంహరించు, ప్రసీద దేవేశ జగన్నివాస అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మన చూపుతో భగవంతుని దివ్య రూపాన్ని చూడలేం. ఒకవేళ పొరపాటున మనకి ఆయన్ని చూడగలిగే శక్తి వస్తే, ఈ మానవ నేత్రములతో భగవంతుడిని చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టక తప్పదు. మానవుడి శరీరం అంత గొప్పదనమాట. అందుకే ఈయన కంటితో నన్ను చూశాడంటే నేను ఢామ్, నా కంటితో ఆయన చూశాడంటే ఆయన ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెట్టవలసిందే. సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేడు, వెళ్ళాడో ఇందాక చెప్పినట్టుగా నదిలో ముంచి మళ్ళీ వాడికి దివ్య శరీరం ఇస్తారు. అందుకని బ్రహ్మగారు తపస్సు చేసేటప్పుడు ఆయన తెల్ల తామరపు అక్కడ ఒక రేవు దగ్గర అలా పైన నిలబడిందట. కింద మెట్టు ఉంటుంది, మెట్టుకి పై భాగంలో ఉంటుంది ఆ పద్మం. ఆ పద్మంలో పద్మాసనం వేసుకుని తెల్ల తామర పువ్వులో ఎర్ర తామర పువ్వు వంటి రంగు కలిగిన బ్రహ్మదేవుడు గారు కూర్చుని కఠోర తపస్సు చేశాడు. విడిచిపెట్టకుండా అనయము, చిరంతనము, నిరంతరము, అహర్నిశలు ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం చేస్తూనే ఉన్నాడు. ఆ మహాతపస్సునికి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయన ఇక నీకున్న సమస్త దోషాలు తొలగిపోయాయి, నీవు సృష్టి చేయడానికి కావలసిన శక్తి పొందుతావు, ఈ రోజు నుంచి సృష్టికర్తవి నీవే, నీకు అన్ని శక్తులు వస్తున్నాయి అని వరం ఇచ్చాడు. బ్రహ్మ అక్కడ తపస్సు చేయటం వల్ల, బ్రహ్మగారి పాపములు కూడా అక్కడ పోవడం వల్ల మనం అక్కడికి వెడితే మనకు కూడా సర్వ పాపములు నశించిపోతాయి. దుర్లభ సర్వజంతూనాం యత్రతే సుర్మహర్షయ. కానీ చిత్రం తెలిసిన అక్కడ మానసోద్భేద క్షేత్రం ఉంది, గంగానది యొక్క ఒడ్డున ఉన్నది. ఆ మెట్టు ఎక్కడుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు. మహర్షులు నివసించే ఆ ప్రదేశానికి మానవులు చేరలేరు అని ఇక్కడే చెప్పారు 48వ శ్లోకంలో. దుర్లభ సర్వజంతూనాం, సకల ప్రాణులకి అక్కడికి వెళ్ళడం కష్టం. ఆ క్షేత్రానికి శంకరాచార్యులు వారు వెళ్ళారు, ఆయన శిష్యులు కొంతమంది వెళ్ళారు. ఇక్కడ సర్వజంతూనాం అన్నప్పుడు శంకరుడు ఎలా వెళ్ళాడని అడక్కండి. స్థాయి కలిగిన వాళ్ళు తప్ప సామాన్య మానవులు వెళ్ళలేరని అంతరార్థం అన్నమాట. అక్కడికి మార్కండేయుడో లేకపోతే ప్రహ్లాదుడో మహాతపస్సు కలిగిన వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. మన వాళ్ళు చాలామంది, మా గురువుగారు చెప్పారండి, వైష్ణవఖండంలో బదరికాశ్రమ మహాత్మ్యంలో 6వ అధ్యాయంలో 48వ శ్లోకంలో మానసోద్భేదం అనే ఒక దివ్యమైన క్షేత్రం ఉందని, ఒక రేవు ఉందని, అక్కడ బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పారండి పురాణంలో. అది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనబోటి వాళ్ళు కొంతమంది వెళ్ళారట. ఇది విన్నవాళ్ళు ఉంటారుగా, విన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే పండాలని మహాత్ముల్ని చాలామందిని అడిగారు, గొప్ప గొప్ప వాళ్ళని అడిగారు. వాళ్ళు అన్నారు, ఇంతకాలం అయ్యింది కానీ ఆ మానసోద్భేదం ఎక్కడుందో మాకు తెలియటం లేదండి అన్నారట. తెలిస్తే ఇంకే, కానీ ఉన్నది. ఈసారి ఎక్కడున్నదో నేను చూచాయిగా చెబుతాను, కానీ అక్కడికి వెళ్ళగలిగి రావగలటం అసంభవం. నేనే వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు కానీ మీరు వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు. ఎందుకంటే గురువు గారి కంటే గురుభక్తి కలిగిన వాడు గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఒక్కోసారి గురువులు వెళ్ళలేకపోవచ్చు, గురువు గారి మీద నమ్మకంతో వెడుతున్నామన్న శిష్యులు వెడతారు. దానికి ఉదాహరణ చెప్పారు అహోబలమే. శంకరాచార్యుల శిష్యుల్లో చాలా గొప్ప శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు అహోబలం వెళ్ళాడు. అక్కడ పారువేట నరసింహస్వామి వారు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న స్థలం ఉంటుంది పైన. ఆ కొండ మీద నడిచి వెళ్ళాలి. చెట్టు లెక్క గలవా, వనరహరి పొట్ట లెక్క గలవా అని పాటలు పాడుకున్న స్థలం అన్నమాట. అక్కడ పెడితే పామిలేటి లేక పారువేట నరసింహస్వామి అంటారు. అక్కడ చాలా కష్టం పైన నడవడం. చుట్టుపక్కల ఎక్కడో అడవుల్లోంచి జీపుల్లో వెళ్ళడం అది ఇంకా దరిద్రం. దానికంటే ఈ సుఖం చాలా అద్భుతం. కొండ మీద నడిస్తే పవిత్రత కూడా కలుగుతుంది. ఆ కొండ మీద నరసింహస్వామి తరచుగా చెంచులక్ష్మితో తిరుగుతూ ఉంటాడు అని పురాణాలు చెప్పాయి. శంకరుడు తన శిష్యులకి చెప్పాడు. అందుకని ఒక శిష్యుడు ఆ కొండ మీద నరసింహస్వామి దర్శనం కోసం తిరిగాడు. అక్కడికి ఓ బోయివాడు వచ్చాడు. ఇంతలో ఏం స్వామి ఎక్కడ ఎదురుదనా అన్నాడు. ఇక్కడ జంతువు ఉందిలే, ఆ జంతువు కోసం వచ్చాను అన్నట్టు. ఈయన పోయి నరసింహస్వామి అనొచ్చు కదా. వాడు ఏదో బోయేవాడని చీప్పుగా చూసి, తక్కువగా చూసి, ఇక్కడ జంతువు ఉంది దానికోసం తిరుగుతాను అన్నట్ట. నాకు తెలియని జంతువు ఈ కొండ మీద ఎక్కడుందండి, నేను ఈ కొండ మీద పుట్టి పెరిగాను, అన్ని జంతువుల్ని చూశాను. ఆకలి అయితే తప్ప నేను జింకలను కూడా చంపి తిన్నాను, కాబట్టి నాకు ఏ జంతువు ఎక్కడుందో తెలుసు. చెప్పండి స్వామి ఆ జంతువు ఎక్కడుందో. మీరు చాలా గొప్పవారు కనుక, మీరు అడుగుతున్నారు కనుక ఆ జంతువుని మీకోసం పట్టుకొస్తానంటే, ఒరే ఆ జంతువుని ఇక్కడ చూడటం కష్టం రా అన్నట. చెప్పండి చూస్తానండి అన్నాడు ఈయన. అయితే గురు చెబుతున్నాను మీరు, కాలు దగ్గర నుంచి నడుము వరకు మనిషాకారంలో ఉంటుంది, కానీ గోళ్ళు చేతిగోళ్ళు కాలిగోళ్ళు మాత్రం సింహం గోళ్ళలో ఉంటాయి. ఈ పై భాగం అంతా సింహం, నరసింహాకారంలో ఉంటుంది ఆ జంతువు. ఆ జంతువు కోసం వచ్చానన్నట. వెంటనే ఆ కిరాతకుడు ఇలా బుర్రగొక్కుని, ఎన్నాళ్ళటిగానో ఈ కొండల్లో తిరుగుతున్నానండి, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ జంతువు. మీరు చెప్పారు కనుక గ్యారంటీగా జంతువు ఎక్కడ ఉంటుంది. మీరు మహాత్ములు గొప్పోళ్ళు చెప్పారంటే ఆ జంతువు ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఆ జంతువు ఉండడం ఖాయమై ఉంటుంది, నా కంటి కనబడి ఉండదు, నేను ఇప్పుడే వెతికి పట్టుకొస్తానన్నట. ఈయన నవ్వుకున్నాడు. ఆ నరసింహస్వామి దర్శనం కోసం మహానుభావులు వేల సంవత్సరాలు తపస్సు చేసినా దర్శనం అవ్వదు. అటువంటిది ఈ బోయేవాడు నేను చెప్పిన జంతువుని తెస్తాట పిచ్చాడు అనుకున్నాడు. ఈయన అనుకుని అక్కడ బండరాయి మీద కూర్చుని ఓం నమో నారసింహాయ నమః అనుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో పావు గంటకు వచ్చేసాడు ఈ బోయేవాడు. ఆయన బుధం మీద తాడు వేసుకున్నాడు. ఆ తాడు వెనకాతల వేళ్లాడుతోంది. ఆ తాడు వేసుకు అక్కడికి వచ్చి, స్వామి నువ్వు చెప్పిన జంతువు దొరికింది, దాని మెడకి తాడేసి ఇక్కడికి ఈడ్చుకొచ్చా అన్నట. ఈయన ఆశ్చర్యపోయి వాడికే చూస్తే, వాడు బుధం మీద తాడు ఉంది, ఆ తాడు గాల్లో వేళ్లాడుతోంది, తాడు కనకాతలు ఒక ఉరితాళ్లేగా ఒక ఉచ్చు ఉంది, ఆ ఉచ్చు కూడా గాల్లో వేళ్లాడుతోంది. అక్కడ ఎవరూ కనపడలేదు. ఈయనకి మతిపోయింది. ఎక్కడరా జంతువు అంటే, ఇదిగోనండి ఇక్కడ ఉచ్చు ఉచ్చుకి వేళ్ళాడుతోంది ఆ జంతువు అండి, ఇక్కడే ఆ అడవిలో చెట్టు కింద కనపడిందండి. మీరు చెప్పారంటే ఆ జంతువు ఉందనుకుని, ఎక్కడ నరసింహ జంతువు ఎక్కడ అని వెతికా, వెతికితే ఓ చెట్టు కింద కనపడింది, దాని మెడకి తాడేసి ఇక్కడ ఈడ్చుకొస్తానన్నట్ట. కానీ చిత్రం ఏంటి, ఇక్కడ జంతువు కనపట్లేదు కానీ తాడు అలా పైన వేళ్లాడుతోంది ఆకాశంలో. మీరు ఒకసారి ఆలోచించండి, తాడు ఎవడనేది ఈడ్చుకొస్తే తాడు నేల మీద పడిపోవాలి, అంటే ఆ తాడుకి ఎవడో ఉన్నాడు. ఏ జంతువో ఆ తాడుకి ఉచ్చుకి అతుక్కునుంది. ఏ జంతువు మెడలోనో తాడు ఉండబట్టేగా తాడు పైన కనపడుతోంది గాల్లో, కానీ ఆ జంతువు కనపడడం లేదు. కొంతసేపటికి శిష్యుడికి వెలిగింది, నేను చెప్పగానే ఇక్కడ నరసింహం అనే ఒక జంతువు ఉందని నమ్మాడు. నా మాట మీద విశ్వాసంతో వెతకడం వల్ల నరసింహస్వం వాడికి దొరికాడు. వాడి మీద వేళాకోళం ప్రయోగించే తప్ప నాకు అంత నమ్మకం లేదు కనుక నాకు కనపడటం లేదు అనుకున్నాడు. ఆయన నిజమండి, బోయవాడు ఈ స్వామి మీద నమ్మకం పెట్టుకున్నాడు. స్వాములు అబద్ధం ఆడరు, ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనుకుని వెతికితే నిజంగా నరసింహస్వామి కనపడ్డాడు ఆయనకి. ఆ మెడకి తాడేసి ఈడ్చుకొచ్చాట. అమాయక భక్తులు కాబట్టి స్వామిని బంధించి తేగలిగాడు వాడు. అవునా, ఈయనకి భక్తి ఉంది కానీ అతనికి ఉన్నంత విశ్వాసం లేదు కాబట్టి నరసింహుడు నిజంగా కనపడతాడా 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 అనుకుని అక్కడ తపస్సు చేస్తే కనపడలేదు. ఈయన వేళాకోళం వాడితే ఆ వేళాకోళాన్ని నిజంగా సీరియస్గా తీసుకున్న బోయవాడు చూశాడు, వేళాకోళం వాడిన గురువుగా చూడలేకపోయాడు. అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఉరితాడు ఉన్నటువంటి ఉచ్చుకి ఎదురుగుండా ఉన్న స్వామికి నమస్కరించి, నాకు అర్థమైంది స్వామి, నువ్వు అక్కడే ఉన్నావు, వాడికి కనబడుతున్నావు, నాకు కనబడడం లేదు, వాడికి ఉన్నంత విశ్వాసం లేదు అని ఏడ్చి మళ్ళీ వాళ్ళ గురువుగారు చేసిన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అనే స్తోత్రం చేస్తే అప్పుడు కనబడ్డాడు నరసింహస్వామి. ఇలాగే చాలా చోట్ల గురువులకు కనబడరు, శిష్యులు కనబడతారు. కాబట్టి ఎందుకని, గురువుగారు చెప్పారంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనుకున్న పోయేవాడు నమ్మకంతో వెతికితే నరసింహుడు కనబడ్డాడు. అలాగే నా శిష్యులు కొంతమంది, ఓహో మానసోద్భేదం అనే ఒకనొక తీర్థం బదరీలో ఉంది, ఇది పద్మాకర్ గారు పరమ పవిత్రమైన స్కాంద పురాణములోని వైష్ణవ ఖండంలోని పదరికాశ్రమ మహాత్మ్యంలో 6వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఉందని చెప్పారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ క్షేత్రం ఉంది, ఆ క్షేత్రం ఎవరికి అంత తేలికగా కనబడదని చెప్పారు. ఆ క్షేత్రాన్ని మేము చూడాలి అనే నమ్మకంతో పెడితే, కఠోర విశ్వాసంతో పెడితే వాడికి కనబడుతుంది ఆ క్షేత్రం. అలాంటి నమ్మకం మీలో ఉండాలి. ఉందా, ఆ మానసోద్భేద క్షేత్రం కనబడుతుంది, అక్కడ స్నానం చేయొచ్చు. మన మనస్సులో చిత్తు అచిత్తు అనే రెండు గ్రంథులు ఉన్నాయి. ఈ రెండు మనల్ని ఊపుతూ ఉంటాయి. ఒక్కోసారి చిద్గ్రంథి, ఒక్కోసారి అచిద్గ్రంథి. ఒక్కోసారి చిద్గ్రంథి ఉంటే ఏమవుతుంది, ఈ సర్వము పరమాత్మ స్వరూపము అనే ఒక ఆలోచన కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు అచిద్గ్రంథి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, వాటి వాళ్ళు బొట్లో పడిపోతూ ఉంటాం. కాసేపటి క్రితమే తింటూ రామయ్యను అన్నవాడు తింటున్నప్పుడు రామ అనకుండా ఏమే పకోడి వేసావా అంటాడు. ఆయన ఎంత పూర్వం చెప్పాడు తింటూ రామయ్యను అని, ఇప్పుడు తింటూ రామ అండ డ్రామా ఆడతాడు. అచిద్గ్రంథి వల్లేమో వ్యామోహంలో పడతాం, సంసార భ్రమలో పడతాం, చిద్గ్రంథి వల్ల మళ్ళీ జ్ఞానంలోకి వస్తాం. ఈ రెండు గ్రంథులు భేదింపబడితే కానీ మనస్సులో ఉన్న కల్మషములు తొలగవు. ఈ రెండు గ్రంథులను తొలగించేటటువంటి దివ్యస్థలం కనుక దాన్ని మానసోద్భేదము అన్నారు. రెండు తప్పే, చిత్తు అచిత్తు కూడా పోవాలి, అప్పుడు సత్పదార్థమైన బ్రహ్మ కనపడతాడు. ముక్తి పొందాలంటే పాపము పుణ్యము రెండు అడ్డేనండి మనకి, పాపమైనా పుణ్యమైనా కర్మకర్మే. పాపకర్మ వల్లేమో నరకాది లోకాలకు వెడతాం, మళ్ళీ భూలోకంలో నీచ జన్మలు ఎత్తుతాం. పుణ్యకర్మ వల్ల స్వర్గం వంటి ఉత్తమ లోకాలకు వెడతాం, భూలోకంలో ఇదిగో కాస్త డబ్బున్నవాళ్ళుగా మంచివాళ్ళుగా పురాణం వినేవాళ్ళుగా పుడతాం. కాబట్టి పుణ్యం చేసినా పాపం చేసినా సరే ఈ రెండు కర్మలు మానవుల్ని పట్టుకుంటాయి, జన్మ వస్తూనే ఉంది. కాబట్టి పుణ్య పాప కర్మలు రెంటికి అతీతంగా వెళ్ళిపోవాలి. దత్తాత్రేయుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా 11 రూపాయల బిళ్ళలు అడిగేవాట. ఆయనకి రూపాయి ఎందుకు చెప్పండి, అసలు మనం ఎంత పరీక్షించడానికి, కాకపోతే ఎరా వచ్చావా 11 రూపాయలన్నా పెట్టరా అనేవాట. 11 రూపాయి బిళ్ళలు అంటే ఈ పిచ్చి రూపాయి బిళ్ళలు కదా, బంగారపు కాసులు అనగానే ఈయన గొప్పవాడు అనుకున్నాం. ఈయన మనల్ని 11 రూపాయి బిళ్ళలు అడుగుతాడు, అది కూడానేమో బంగారపు కాసులు అడుగుతున్నాడు, ఈయన కూడా డబ్బు పెచ్చుందేమో అనుకున్నట్ట. ఎవడు కార్తవీర్య అర్జునుడు. తర్వాత ఆయనకు అర్థమైంది మన శరీరంలో ఏకాదశ గ్రంథులు ఉంటాయి, ఈ గ్రంథులను భేదించాలంటే మన దగ్గర ఉన్న డబ్బు వ్యామోహం పోగొట్టాలి, అందుకని బంగారపు కాసులు అడిగాడని తర్వాత జ్ఞానోదయం అయ్యింది, తర్వాత బాగుపడ్డాడు. కాబట్టి భగవంతుడు చాలా పరీక్షిస్తాడు. మనకి పాపం పుణ్యం అనే రెండు కర్మలు కూడా లేకుండా చేయాలనుకుంటాడు, దానికోసం మనల్ని రకరకాల పరీక్షలు గురి చేస్తాడు. అందులో నిజ్ఞామా ముక్తి పొందుతాం లేదా జన్మ పొందుతాం. ఏది ఏమైనా పుణ్యము పాపము రెండూ ప్రతిబంధకములే. ఈ రెండూ పోవాలంటే గ్రంథులు ఛేదింపబడాలి, ఛేదింపబడాలంటే మానసోద్భేద క్షేత్రంలో స్నానం చెయ్యాలి. ఆ క్షణమే వాడు ముక్తిని పొందుతాట. తక్షణాన్ముక్తి మాప్నోతి కిం అతస్త్వధికం భవేత్. ఈ మానసోద్భేదం అనేటటువంటి తీర్థము చూడలేం, చూడగలిగితే అందులో స్నానము చేయగలిగితే ఆ క్షణమే అన్ని బంధముల నుంచి విముక్తి పొందుతాడు జీవుడు. తర్వాత శాశ్వత కైవల్యం కూడా పొందుతాడు. కాబట్టి మోక్ష సాధనానికి ఈ క్షేత్రం చాలా అవసరం. కాకపోతే ఈ క్షేత్రానికి వెళ్ళేవాడు శరీరాన్ని కష్టపెట్టాలటండి. కాయక్లేశకరాణ్యహో, కొంచెం శరీరమును కష్టపెట్టాలి. శరీరమును ఎందుకు కష్టపెట్టాలి? మేము తీర్థయాత్రకు వెళ్ళడానికి డబ్బు ఉందండి మా దగ్గర, చలి నుంచి రక్షించుకోవడానికి కోట్లు వేసుకుంటామండి. అంతగా చలిస్తే మంచి టీలు ఛాయలు హాట్ హాట్ ఛాయలు తగ్గుతామండి, వేడి వేడి చపాతీలు తింటామండి, అందువల్ల పెద్ద కష్టమేముందండి అనుకుంటారేమో పిచ్చివాళ్ళలారా. ఎన్ని చపాతీలు తిన్నా అక్కడ చలి మిమ్మల్ని ఆపదు, ఎన్ని కోట్లు వేసుకున్నా చలి వచ్చినప్పుడు అది మిమ్మల్ని రక్షించలేదు. మరి ఈ చలి నుంచి రక్షించేది ఏమిటి? భగవన్నామం ఒకటే. కాబట్టి ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం, అక్కడ నడవడం కష్టం, ఆయాసం వస్తున్నప్పుడు దమ్ము తీసుకోవడం కష్టం, చలిని తట్టుకోవడం కష్టం, ఆహారాదులు సేకరించేటప్పుడు కడుపు తిప్పుతుంది, అప్పుడు ఆ కష్టం నుంచి మేము బయటకు వస్తాం. ఈ కష్టాలు సహిస్తాం, సహించి క్లేశములను సహించి కేశవుణ్ణి పట్టుకుంటాం అనుకోవాలట. అలా అనుకుంటే అప్పుడు ఆ మానసోద్భేద క్షేత్రం మనకి దర్శనమిస్తుంది. ఇంకొకటి ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి, యస్మిన్ దినే జలం చేయిత లభతే పుణ్యవాంజన. ఈ మానసోద్భేదము అనేటటువంటి క్షేత్రము కనపడదు, కనపడి మన అదృష్టవశాత్తు ఆ నీటిని కొంచెం అలా తాకితే పూర్తిగా స్నానం కూడా చేయక్కర్లా, చేతితో ఆ నీటిని ముట్టుకున్నంత మాత్రం చేతనే అన్నాడండి. ఏమవుతుంది ముట్టుకుంటే? భవతి వ్యాస సదృశ యమపితృ సమక్రమాత్. ఆ క్షణమే వాడు వ్యాసునితో సమానుడైపోతాడు, సూర్యునితో సమానుడైపోతాడు, యమధర్మరాజు గారితో సమానుడవుతాడు. యమపితృ అంటే యముడికి తండ్రి ఎవరు? సూర్యుడు. సూర్యుడితో సమానుడవుతాటండి. ఎప్పుడు? ఆ నీటిని ముట్టుకుంటే. ముందు వ్యాసుడు, ఆ తర్వాత సూర్యుడు. ఇంత మహానుభావులతో సమానుడైన జ్ఞాని అవుతాడు. ఇక వాడి జాతకమే మారిపోతుంది. అందుకే ఇప్పటి నుంచి మొక్కుకోండి, ఇదేం మీకు కష్టం కాదు. గురువుగారు చెప్పినట్టుగా మేము మానసోద్భేద క్షేత్రం చూడాలనుకుంటున్నాం, ఆ నీరు తాకాలి అనుకుంటున్నాం, అందులో స్నానం చెయ్యాలనుకుంటున్నాం. భగవంతుడా మాకు ఆ క్షేత్రం చూపించు, ఆ జలం కనపడేలా చెయ్యి, స్నానం చేసే భాగ్యం లేదా స్పృశించే భాగ్యం ఇయ్యి అని అనుదినము తలుచుకుంటే, అనుదినము పడుకునేటప్పుడు ఇలా సంకల్పించుకుంటే 6 నెలలు తిరిగేలోపు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ జలమును ముట్టుకోగలుగుతారని, ముట్టుకోగానే వ్యాసునితో సమానులవుతారని, సూర్యునితో సమానులవుతారని ఈ పురాణంలో చెప్పారు. 6 నెలలు అనుకోవడం పెద్ద కష్టమే ఉందండి. రోజు రాత్రి పడుకుంటున్నారు కదా, గ్యారంటీగా పడుకుంటారు. ఏం చేసినా చెప్పినా తినడం పడుకోవడం తప్పదు. ఆ పడుకునే ముందు ఇలా అనుకోవాలట, మానసోద్భేదం అనే క్షేత్రం ఉన్నది, బదరీలో ఉన్నది, అది మాకు దర్శనం ఇవ్వాలి, ఆ జలాన్ని మేము తాకాలి, అవకాశం ఉంటే స్నానం చెయ్యాలి, ఈ భాగ్యం ప్రసాదించు రామచంద్ర, నారాయణ, వాసుదేవ లేదా శివ అనుకోండి. ఇలా 6 నెలలు రోజు అనుకోండి. అలా అనుకుంటే ఈ అనుకోవడమే ఒక తపస్సు అవుతుంది, ఈ తపస్సు ఫలిస్తుంది, ఫలిస్తే మనం ఆ క్షేత్రానికి వెడతాం, ఆ క్షేత్రంలో ఈ సరస్సుని చూడగలుగుతాం. చూసిన వెంటనే, దాన్ని తాకిన వెంటనే, స్నానం చేసిన వెంటనే వ్యాసునితో సమానులు, సూర్యునితో సమానులు అయి తీరుతాము అంటున్నాడు ఈ పురాణంలో. ఆ క్షేత్రంలో బదరికాశ్రమంలో నరనారాయణ క్షేత్రం చాలా గొప్పది. నరుడు నారాయణుడు చాలా కాలం తపస్సు చేశారు. వారు తపస్సు చేసిన చోటే వాళ్ళు విగ్రహాలుగా మారారు. ఆ విగ్రహాలని ఇప్పుడు పూజిస్తున్నాం. బదరీనారాయణ విగ్రహం ఉన్న స్థలం ఒకప్పుడు నారాయణుడు తపస్సు చేసిన స్థలం. నారాయణుడు ఎప్పుడు ఒంటరిగా తపస్సు చెయ్యడు, పక్కన నరుణ్ణి పెట్టుకుంటాడు. అందుకే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అన్నారు. నరుడు లేని నారాయణుడు ఉండడు, నారాయణుడు లేని నరుడు ఉండడు. ఇద్దరు ఒకే శరీరం, రెండుగా విభజింపబడిన రూపాలు. అందుకే కృష్ణుడు ద్రోణపర్వంలో రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి సంహరిస్తాను అని నరుడు శపథం చేయగానే ఈ నరుణ్ణి రక్షించే బాధ్యత నాది అని సారథి దారుకుడితో అంటాడు. కారణం, నాలో సగమర్జునుడే అన్నాడు. నాలో సగమర్జునుడు కాబట్టి అర్జునుడి రక్షణ బాధ్యత నాది. అర్జునుడు లేకపోతే నేను ఉండలేను, సగం శరీరం పోయినట్టే అన్నాడు ఆయన. అసలు ఎంత మాట అన్నాడండి కృష్ణుడు. అందుకే ఎప్పటికప్పుడు కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు, తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు, అన్నం తింటుంటే ముద్ద ఆయన నోట్లో పెట్టాడు. ఆయన శరీరం నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన శరీరాన్ని ఆయనే రక్షించుకున్నాడు. చాలా గొప్ప అవినాభావ సంబంధం ఆ ఇద్దరిది. నరనారాయణులు అనే పేరుతో విష్ణుమూర్తి రెండు రూపములు ధరించాడు. పూర్వం ధర్మదేవత 10 మంది దక్షుడి కూతురులను వివాహం చేసుకున్నాడు. ధర్ముడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, ప్రజాపతి, చాలా గొప్పవాడైన ఆ ధర్మదేవతకి దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 10 మందినిచ్చి పెళ్లి చేశాడు. అందులో ఒక ఆవిడికి నరుడు నారాయణుడు అనే పేరుతో పరమపూజ్యుడు శ్రీమన్నారాయణుడు జన్మించాడు. అంటే రెండుగా అవతరించాడు ఆయన. విష్ణు ఒక్క అవతారం ఎత్తకుండా ఒకేసారి 2 అవతారాలు ఎత్తాడనమాట. అందువల్లే నరనారాయణులు అంటే సాక్షాత్తు విష్ణువే. ఆ ఇద్దరూ కలిసి ఈ బదరీలో ఇవాళ మనం ఆలయం చూస్తున్న ప్రాంతంలో తపస్సు చేశారు. ఆ రోజుల్లో అక్కడ ఎన్నో రేగు చెట్లుండేవి. అక్కడ వాళ్ళు 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. గాలిని బంధించారు, జలాన్ని కూడా తాగలేదు. ఆచమనం చేసే నీరు తప్ప వేరే నీరు తాగకుండా తమ గురించి తాము తపస్సు చేశారు. పోనీ ఆ తపస్సు కూడా ఎవరికోసం చేశారు? తమ కోసం తాము తపస్సు చేశారు. ఆ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయం కలిగిందిట. ఓరి నాయనో, ఈ మునులెవరో మహాతపస్సు చేస్తున్నారు. ఈ తపస్సునికి వెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, నా ఇంద్ర సింహాసనం కోరుకుంటారేమో, తద్వారా నా సింహాసనం పోతుందేమో, నా స్వర్గరాజ్యాన్ని నేను కోల్పోతానేమో అని ఆయన భయపడ్డట. ఇంద్రుడు ఎవరైనా తపస్సు చేస్తుంటే భయపడిపోతాడండో. ఆయనకు ఒకటే భయం, నా పదవి పోతుందేమో అని. ఈ పదవి వ్యామోహం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇంద్రుడు ఒకడు. దిక్కుమాల పదవి ఏ ముహూర్తంలో వచ్చింది కానీ ఎవడికి వాడే ఈ పదవి కాపాడుకోవడానికి చేయరాని పనులు చేస్తారు. పదవి అటువంటిది అన్నమాట. అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే రంభ, మేనక మొదలైన అప్సరసల్ని పంపాడు. వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని కాసేపు పువ్వులు విసిరారు. నరుడు మీద నారాయణుడి మీద పువ్వులు విసిరట, ఇలాంటి చక్కని గులాబీ పువ్వులు విసిరారు. పువ్వులు తగిలితే కళ్ళు విప్పుతారేమో, కళ్ళు విప్పి తమను చూస్తారేమో, చూసి బొట్లో పడతారేమో అనుకున్నారట వాళ్ళు. పువ్వులు వేస్తే వాళ్ళు కళ్ళు విప్పలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, పన్నీరు చిలకరించారు మీద. పన్నీరు చిలకరించినా కన్ను విప్పి కన్నీరు కార్చలేదు వాళ్ళు. దాంతో ఏం చేయాలో తెలియక పాటలు పాడడం మొదలెట్టారు. పాటలు పాడితే అయినా తపస్సు మానేసి వెంట పడతారేమో అనుకున్నారట. సహజంగా ఎంత గొప్పవాడైనా, ఎంత ధ్యానంలో ఉన్నా చక్కగా పాట పాడితే, అందులో ముచ్చటగా ఆడవాళ్ళు పాడి నృత్యం చేస్తే చటుక్కుర ధ్యానంలోంచి బయటకు వస్తారు. ఈ మధ్యన ఒక కుర్రాడు తపస్సు చేస్తానండి గురువుగారు, తపస్సుకు మంత్రం వండన్నాడు. ఎందుకు తపస్సు అంటే, తపస్సు చేస్తే ముందు ఎలాగో ఇంద్రుడు రంభను పంపుతాడు కదండి, అందుకనండి తపస్సు అన్నాడు. అసలు రంభ కోసం తపస్సు అటు వీడింది, మాయిదారి తపస్సు. కానీ వాళ్ళు తపస్సు చేస్తుంటే రంభాది అప్సరసలు పువ్వులు విసిరారు, పన్నీరు చిలకరించారు, అయినా వాళ్ళు చెక్కు చెదరకుండా అలా మహాతపస్సు చేస్తూ ఉంటే మంచి పాటలు పాడటం మొదలెట్టారట. మధురంగా పాడేశారట వాళ్ళు, కీచుకొంతుకుతో కాకుండా. రంభ పాడిందంటే ఎలా ఉంటుందండి అంటే, మీరేం వినలేదు, నేను వినలేదు కాబట్టి ఎలా ఉంటుందండి ఏం చెబుతాం, మధురంగా ఉంటుందని ఉత్తర పురాణాల్లో చెప్పారు. వాళ్ళు పాడితే బాగుంటుందని, వాళ్ళు అందగత్తెలని చెప్పారు. కానీ కళ్ళారో చూసినవాడు ఎవడున్నాడు, గురువుగారు మీరేమన్నా కళ్ళారావు చూశారా అని ఒకటి అడిగాడు. నేను కళ్ళారావు చూస్తే మీకు ఎందుకు పురాణం చెబుతారు ఇక్కడ, వీళ్ళు స్వర్గంలో కూర్చొని అక్కడే నేను కూడా అక్కడ వాళ్ళకి పురాణం చెప్పేవాడి. కాబట్టి వాళ్ళని చూడడం కష్టం, చూసినా అదొక వెర్రి వ్యామోహంలో పడిపోతారట సామాన్యులు. అయితే ఎంత గొప్పవాళ్ళు పడ్డారు. సాక్షాత్తు విశ్వామిత్రుడు కనబడగానే మేనక రావోయి ఆనక అనకుండా తపస్సు మాని వెళ్ళిపోయాడు. ఎంతోమంది మహాత్ములు ఎవరో ఎందుకు, పురూరవుడంతటి వాడు ఊర్వశి వ్యామోహంలో పడిపోలా, సర్వనాశనం అయిపోలా, కాబట్టి ఎంతటి వాడైనా బొట్లో పడిపోతాడనమాట.
కనవేరము నిరాజమౌళి నిన్ను తని ఇల్తు ఆనంద కేళి కనవేరము నిరాజమౌళి అని పాడుతూ ఉంటే ఏ ఈ గానానికి అక్కడున్న చెట్లు కూడా చిగురించే చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న మునులందరూ కళ్ళు విప్పి ఆశ్చర్యంతో తపస్సు మాని వాడు వెంటబడ్డారు. కానీ నరనారాయణులు కన్నులు విప్పలేదు, అసలు ఆ గానం వాళ్ళ చెవిలోకే వెళ్ళలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారు, గాఢంగా కౌగిలించుకున్నారట మీదబడి. అప్పుడు నరనారాయణులు కన్ను విప్పి, ఏమర్రా ఇంతటి సౌందర్యానికి మేము తపస్సు మానేస్తాం అనుకున్నారా, ఈ బోడి శరీరాలను చూచి మేము వ్యామోహం పొందుతామా, మేము తలుచుకుంటే మీకంటే అందగత్తెల్ని మేమే సృష్టించుకుంటాం అని వెంటనే నారాయణుడు తన తొడ మీద ఇలా కొట్టాడు. తొడ మీద కొట్టి కొట్టగానే ఆ తొడలోంచి ఒక సుందరి బయటకు వచ్చింది. ఆ సుందరి సౌందర్యానికి రంభ, మేనక మొదలైన వాళ్ళు ఆశ్చర్యం పొంది మూర్ఛపోయారట. అంటే కొత్తగా పుట్టిన సుందరి అంతందంగా ఉంది, ఊరువు నుంచి రావడం వల్ల ఊర్వశి అన్నారు ఆవిడ. అలా సృష్టించాడు ఊర్వశిని నారాయణుడు తన తొడ నుండి. అందుకే ఊర్వశి అప్సరస కాదు, నారాయణుని తొడ నుంచి పుట్టింది. ఈ రంభ కానీ మేనక కానీ వీళ్ళంతా పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి పుట్టారు. అప్పంటే నీరు, నీటిలోంచి పాల సముద్రము యొక్క నీళ్లలోంచి చిలుకుతుంటే పుట్టారు కనుక వీళ్ళని అప్సరసలు అన్నారు. అందుకని రంభాదులంతా అప్సరసలు, రంభ మేనక హరిణి ఈ మొత్తం వీళ్ళంతా కూడా అప్సరసలు. ఒక్క తిలోత్తమ, ఇదిగో ఈ ఊర్వశి, ఈ ఇద్దరు అప్సరసలు కాదు, తిలోత్తమని బ్రహ్మగారే సృష్టించాడు, ఊర్వశిని నారాయణుడు తొడ నుంచి సృష్టించాడు. ఊరు అంటే తొడనమాట, అలా తొడ మీద చరిచి చీల్చి అందులోంచి బయటికి తీసుకొచ్చాడు కనుక ఆవిడ ఊర్వశి అని పిలువబడింది. ఆ సౌందర్యమునకు ఆశ్చర్యచకితురాండ్రైపోయిన రంభాదులు, ఆహా మహానుభావ నువ్వు ఎంత గొప్పవాడివి, నీవు తలచుకుంటే నీ శరీరంలోంచి మాకంటే గొప్ప సుందరీమణులు సృష్టించుకోగలవు, అంత అందగత్తెలు నీ శరీరంలో ఉంటే మాలాంటి సుందరీమణుల వ్యామోహంలో ఎందుకు పడతావు అని, ఇంకెప్పుడు మేము నీ తపస్సుని భగ్నం చెయ్యము అన్నారు. అప్పుడు ఇంద్రుడు కూడా సిగ్గుపడి అక్కడికి వచ్చి, నరనారాయణులారా క్షమించండి, మీరేదో తపస్సు చేసి నా రాజ్యం కొట్టేస్తారేమో అని భయపడ్డాను, నా రాజ్యం లాంటి రాజ్యాలు తొడలోంచి సృష్టించుకునే శక్తి కలిగిన విష్ణుస్వరూపులని ఇప్పుడు అర్థమయ్యింది, కాబట్టి ఇంకెప్పుడు మీ గురించి అనుమానం పొందను, మీరు ఎంతకాలం తపస్సు చేసినా చేసుకోండి, మీ దగ్గరికి ఈ అప్సరసల్ని పంపను, కానీ నాకు చిన్న కోరిక ఈ ఊర్వశిని కూడా నాకు ఇచ్చేయన్నట. మళ్ళీ వీడి వ్యామోహం వీడిది, ఈ రంభాదులతో పాటు వీడు పట్టుకుపోతాడు కానీ పట్టుకుపోన్నాడు ఆయన. అప్పటి నుంచి ఊర్వశి వెళ్ళిపోయి ఈ రంభాదులతో పాటు స్వర్గంలో చేరింది. మహానుభావులు ఈ సౌందర్యానికి లొంగుతారా, ఈ క్షణికోద్రేకాలకి లొంగరు వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కఠోరమైన దీక్ష కలిగిన మహానుభావులు వాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి మానస ఉద్భేదనమైన క్షేత్రమని దానికి కూడా పేరు వచ్చింది. అంటే మనస్సుని అదుపులో పెడుతుంది, కోరికల్ని ఛేదించే స్థలమని మొత్తం బదరీకంతటికి పేరు వచ్చింది. నరనారాయణులు దివ్య తపస్సు చేసిన మహాస్థలం అది. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చక్ర ముద్రిత పదరీతరు షండ మండలాండిత సరణిన్ ధరణీసురుండు సనదన నిదుటన్ అని అల్లసాని పెద్దలు గారు అందుకే రాశారు. నరనారాయణుల దివ్య పాద పద్మముల యొక్క ముద్రలు అక్కడే ఉన్నాయి, బదరీలో ఆ గంగానదీ తీరంలో, అలకనందా తీరంలో నరనారాయణులు నడిచారు. నడవడం వల్ల వాళ్ళ పాద ముద్రలు అక్కడ పడ్డాయి, వాళ్ళ పాదాలు గుర్తులు పడ్డాయి, అడుగుజాడలు పడ్డాయి. ఆ అడుగుజాడలు ఉన్న దివ్య స్థలంలో తిరగడమే మనకి మహా తపస్సు. అక్కడ వేరే తపస్సు చేయక్కర్లా, వాళ్ళు నడిచారు, ఆ నడిచిన గుర్తుల్లో మనం నడవాలి. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి, ఆ గుర్తుల్లో మనం కాళ్ళు పెట్టాలన్నమాట. పెద్దల యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే అదన్నమాట, తద్వారా మనం తరిస్తాం. అక్కడ కేవలం తపస్సు చేసి ఊర్వశిని సృష్టించడమే కాకుండా నరనారాయణులు ఇంకో చరిత్ర సృష్టించారు. 5000 సంవత్సరములు అక్కడ వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారండి. బదరీలో 5000 సంవత్సరముల పాటు వాళ్ళు శివలింగాభిషేకం చేశారు. కొన్ని ఏం చెప్పడం కాదు, పురాణంలో చెప్పారు, భారతంలో కూడా ద్రోణపర్వంలో చెప్పారు. ద్రోణపర్వంలో కూడా ఇదే కథ ఉంటుంది యథాతథంగా. అశ్వత్థామ చాలా తిక్కున్నవాడు, మహాతపస్సు చేసిన వాడే, చిరంజీవుల్లో ఒకడు. ద్రోణాచార్యుణ్ణి 4 రోజులు యుద్ధం అయ్యాక 5వ రోజు మధ్యాహ్నం పూట నరికి అవతల పారేశాడు దృష్టజ్యుమ్నుడు. ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయగానే ద్రోణాచార్యుడు తల నరికాడు దృష్టజ్యుమ్నుడు. ఇది తెలిసిన అశ్వత్థామకి ఆగ్రహం కలిగింది, పళ్ళు పటపట కొరికాడు. మా నాన్న తల పట్టుకుని నరికినటువంటి ఈ దృష్టజ్యుమ్నుడిని పాండవుల్ని సర్వనాశనం చేసేస్తాను అని వాళ్ళ మీద నారాయణాస్త్రం వేశాడు. ఈ నారాయణాస్త్రం మొత్తం పాండవ సైన్యాన్ని కాల్చిపారేయడం మొదలుపెట్టింది. అక్షౌహిణి సైన్యాన్ని చంపేసిందిట. పాండవుల శరీరాలు కాలిపోతున్నాయి. అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు, గురువుగారు పోయారు అని. కృష్ణుడు మాట్లాడడం లేదు, పాండవులేమో నశించిపోతున్నారు. అందుకని ధర్మరాజుకి బాధ కలిగి ఈ కృష్ణార్జునులు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే పాండవులందరూ చచ్చిపోవడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. కృష్ణుణ్ణి మిన్నకొండని, అర్జునుణ్ణి గురుభక్తితో ఏడవమను, మన కుటుంబాన్ని నాశనం చేసి అభిమన్యుడి చావుకి మూలకారకుడైన గురువుగారి మీద కోపం ఆయనకి ఏమాత్రం లేదు. తన కొడుకుని చంపిన వాడి కోసం మేము ఏడుస్తున్నాం, ఆ కొడుకుని చంపడానికి మూలకారకుడైన ద్రోణాచార్యుడు చచ్చిపోయట, అందుకే నేను అస్త్ర సన్యాసం చేసేట. ఇంకెందుకు, మీ దారిని మీరు వెళ్ళిపోండి, నేను ఈ అస్త్రానికి బలైపోయి చస్తాను, దాంతో ఈ పాండవులకి కౌరవులకి పుట్టిన పీడ పోతుంది అని ధర్మరాజు రథం దిగి ఈ నారాయణ అస్త్రం కేసి వెళ్ళిపోయాడు. నేను చస్తానని, నేను దానికి బలైపోతానని. అప్పుడు లేచినటువంటి కృష్ణుడు, ఇది నిజంగా ధర్మరాజు గారు ఎక్కడ శరీరం విడిచిపెడతాడోనని, మహావీరులారా పాండవులారా, అది నారాయణాస్త్రం, ఆ అస్త్రానికి విరుగుడస్త్రం మన దగ్గర ఎవరి దగ్గర లేదు, ఆ అస్త్రాన్ని ఎవరూ జయించలేరు, జయించాలని ప్రయత్నిస్తే చస్తారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి, దాని నుంచి బయటపడడానికి సులభ ఉపాయం ఒకటి ఉంది, ఆ ఉపాయం నేను చెబుతాను, వినండి. నారాయణాస్త్రం ఆయుధము లేనివాడిని, రథం దిగి కింద నిలబడి నమస్కరించిన వాణ్ణి, వెన్ను చూపించిన వాణ్ణి ఏమీ చెయ్యదు. దానితో యుద్ధం చేస్తే మాత్రమే అది చంపుతుంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలి, రథంలోంచి దిగండి, ఒక నమస్కారం చేయండి, ఇక అది మీ జోలికి రాదు అనగానే అందరూ వెంటనే రథంలోంచి దిగి ఆయుధాలు విడిచిపెట్టి రెండు చేతులు జోడించి నమస్కరించారు. నమస్కరించగానే అస్త్రంకి ఎవ్వరి జోలికి వెళ్ళలేదట. అస్త్రం నమస్కరించిన వాడు ఎవడైనా వాడిని ఏం చెయ్యదు. ఆయుధం విడిచిపెట్టడం అంటే ఆత్మహత్యతో సమానమే, అటువంటి వాడి జోలికి వెళ్ళదు కాదు. అందుకే వాడు ఓడిపోయిన వాడు కనుక ఓడిపోయిన వాడి జోలికి వెళ్ళకూడదని వెనక్కి తిరిగింది. ఆ సమయంలో భీముడికి తెక్కొచ్చేసింది, ఆయ్ శత్రువేమో ఆయుధం వేస్తే ఆ ఆయుధానికి మనం నమస్కారం చేసి వెన్ను చూపించడమా, నేను మూతి మీద మేసం కలిగిన మగవాణ్ణి, మీరెవరూ రథం దిగద్దు, ఆయుధాలు విడిచిపెట్టద్దు, ఈ గదతో ఆ అస్త్రాన్ని తుక్కు తుక్కు కింద కొట్టి మిమ్మల్ని రక్షిస్తానన్నట్టు. గదతో దాన్ని ఏం చేస్తాడు ఈయన, ఓ కోపం తప్ప, ఆవేశం తప్ప. అందుకని గద గుచ్చుకుని మీదకి వెళ్ళగానే అంతవరకు అందరినీ విడిచిపెట్టి ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి అస్త్రం ఇప్పుడు భీముడి రథాన్ని కాల్ చేయడం మొదలెట్టింది. అయినా సరే భీముడు రథం దిగను, గత్త కొడతానంటట. ఆ సమయంలో అర్జునుడు వారుణాస్త్రం వేశాడు. ఈ వారుణాస్త్రం వెళ్ళి ఆ రథం మీద కాస్త వర్షం కురిపించింది, దాంతో కొంతవరకు రథం కాలకుండా ఆగింది. పరుగు పరుగున కృష్ణార్జునుడు ఆయుధాలు విడిచిపెట్టి భీముడి దగ్గరికి వెళ్ళి, మరి పిచ్చాడా, బలపరాక్రమాలు ప్రదర్శించే చోట ప్రదర్శించాలి, ఇది అండవాయుధనరా బాబు, దానికి ఏం విరుగుడు లేదు, అటువంటిప్పుడు మనం రథంలోంచి దిగాలి, నమస్కరించకపోతే అది చంపుతుంది అంటే, నేను నమస్కరించను, శత్రువు గారి ఆయుధానికి నమస్కారం చెయ్యనుగాక చేయనన్నాడు మొండిగా. ఇద్దరు కలిసి చెరోరెక్క పుచ్చుకుని రథంలోంచి కిందకి ఈడ్చేసి బలాత్కారంగా ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చేసేలా చేశారట. ఈ చెయ్యి కృష్ణుడు, ఈ చెయ్యేమో అర్జునుడు పుచ్చుకుని అలా అలా గట్టిగా నొక్కించారు. నేను నొక్కనని చెయ్యి వెనక్కి లాగుతూ ఉంటే, మంచి బలవంతులండి, కృష్ణుడు తక్కువవాడా లేకపోతే అర్జునుడు తక్కువవాడా, ఆయన చేతులు వెనక్కి లాగినా సరే ఆ రెండు చేతులు గట్టిగా పెట్టి ఒక నొక్కు నొక్కించారు, నమస్కారం చేయించారు. గుళ్ళో పిల్లల చేత అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఒరే దండం పెట్టరా అని గట్టిగా చేతులు నొక్కించి నమస్కారం చేసినట్టుగా. అలా నమస్కారం చేయగానే భీముడిని విడిచిపెట్టి అస్త్రం శాంతించింది. అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ వెయ్యి అన్నట్ట, మళ్ళీ వేస్తే నన్ను చంపుతుంది, నిన్ను చంపుతుంది. ఆ అస్త్రం ఒక్కసారే వెయ్యాలి, ఏడాదికోసారి, ఉత్తప్పుడు వెయ్యకూడదు. ఆ అస్త్రం చాలా గొప్పది, ఓడిపోవడం, వెన్ను చూపడం, ఆయుధం విడిచిపెట్టడం ఇవి చావుతో సమానం కనుకే వాడు చచ్చినట్టు భావించి ఆ అస్త్రం అదృశ్యం అయిపోయింది. అనగానే అంత గొప్ప శక్తి నాశనం అయిపోయిందా అని ఏడ్చేట దుర్యోధనుడు. కృష్ణుడు తెలివితేటలతో పాండవుని రక్షించాడు. అయితేనే నా పరాక్రమం మళ్లీ ప్రదర్శిస్తాను అని ఆగ్నేయాస్త్రం వేశాడు. ఈ ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రం వేసి నాశనం చేసేశాడు. నాశనం చేసి ఇక నీ అస్త్రాలు నా దగ్గర చల్లవన్నట్ట. అప్పుడు వాడికి బాధ కలిగింది, ఇంత గొప్ప నారాయణాస్త్రం వ్యర్థమైపోయింది, ఆగ్నేయాస్త్రం వ్యర్థమైపోయింది, ఈ కృష్ణార్జునుల ముందు నా శక్తి పనికి రావడం లేదు, ఇంకెందుకు యుద్ధం చెయ్యడం, ఛీ నాకు దివ్య శస్త్రాస్త్రాలు లేవు అని చేతిలో ఉన్న ధనుస్సు కింద పారవేసి రథం దిగి బెస బెస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఎదురుగుండా మహానుభావుడు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లని వాడు, ఎర్రని జడలు కలిగిన వాడు, మహా తేజస్వరూపుడు, సంయమీంద్రుడు, అటువంటి మహాత్ముడు కృష్ణద్వైపాయుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అలా కనబడగానే వెంటనే అశ్వత్థామ సంభ్రమంతో వినయంతో ఆశ్చర్యంతో ఆయన పాదాలకు నమస్కరించి, మహాత్మా సమయానికి ప్రత్యక్షమయ్యావు, నాకున్న సందేహం తీర్చు, నేను ఎంతో తపస్సు చేసిన వాణ్ణి, మా నాన్నగారి దగ్గర అస్త్రాలు పొందిన వాణ్ణి, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు ఉన్నవాణ్ణి, కానీ ఏం లాభం, ఈ అస్త్రములు మనుష్యులైన కృష్ణార్జునుల్ని దహించలేకపోతున్నాయి, ఎందువల్ల నా శక్తి తగ్గిపోయింది వాళ్ళ ముందని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, మీ ఇద్దరికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది, అటు నరనారాయణులకి ఇటు నీకు కూడా పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది, వాళ్ళు ఎవరనుకుంటున్నావురా పిచ్చాడా, నీ ఎదురుగుండా ఉన్న నరనారాయణులు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపాలు, విష్ణు స్వరూపాలు, వాళ్ళు 5000 సంవత్సరాలు బదరీలో ఒకప్పుడు శివుణ్ణి పూజించారు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద పోటీ కొద్దీ ఎదురుగుండా ఇంకో పార్టీ పెట్టావు, కృష్ణార్జునుల పార్టీ, ఆ జన్మలో నువ్వు ఋషివి, నీ పేరు అశ్వత్థామ కాదు, ఆనాడు నిన్ను మౌనముని అన్నారు, మౌనమునిగా నువ్వు కూడా వాళ్ళ ఆశ్రమానికి ఎదురుగుండా ఆశ్రమం కట్టుకున్నావు, ఇది ఒకటి ఉందండో, ఎవడన్నా పీఠం పెడితే వాడికి పోటీకి ఇంకోటి అక్కడే పీఠం పెడతాడు, ఒకడు పార్టీ పెడితే ఇంకోటి అక్కడ పార్టీ పెడతాడు, ఈ కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళిద్దరూ 5000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే, శివుణ్ణి పూజిస్తూ ఉంటే నువ్వేం చేసావు, వాళ్ళ ఎదురుగుండా ఆశ్రమం కట్టుకుని అక్కడ శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించావు. శుభ్రమగు ఉర్విమృత్తిక సురుచిరంపు ప్రతిమయందున శివుని ఆవహింపచేసి భవు నర్చ చేసితివి నీవు తొలుమే నిష్ఠతోడ. నీ పూర్వజన్మలో మౌనముని అనే పేరుతో ఉన్న నువ్వు బదరీలో వాళ్ళ ఎదురుగుండా ఒక ఆశ్రమం కట్టుకుని అందులో మట్టితో శివపార్వతుల విగ్రహాలు తయారు చేసి 5000 సంవత్సరాలు పూజించావు. ఆ సమయంలో వాళ్ళు ఎదురుగుండా ఆశ్రమం పెట్టుకుని నీకెదురుగుండా ఉన్న ఆశ్రమంలో లింగాన్ని పూజించారు. వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. వారు అంటే ఆ నరనారాయణులు ఆ అవతారంలో మట్టి ఇసుక కలిపి ఒక లింగం తయారు చేశారు, దానికి సైకత లింగము అని పేరు. సికత అంటే ఇసుక, ఇసుకతో తయారు చేయబడిన లింగం గనక దాన్ని సైకత లింగము అంటారు. ఆ సైకత లింగాన్ని తయారు చేసి 5000 సంవత్సరాలు అభిషేకం చేశారు. నమ్మక చమకాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో 5000 సంవత్సరాలు వాళ్ళేమో శివలింగాన్ని అర్చించారు, అభిషేకం చేశారు. నీవేమో విగ్రహాన్ని తయారు చేసి పూజించావు. శివుడికి విగ్రహారాధన కంటే లింగారాధన ఎక్కువ ఇష్టం, 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది విగ్రహారాధన కంటే లింగారాధన చేస్తే. పైగా వాళ్ళు విష్ణు స్వరూపులు, నువ్వు మునివి, ముని ఎక్కడ విష్ణువు ఎక్కడ, శివుడు ప్రత్యక్షమయ్యాడు, ముందు నీ దగ్గరకు వచ్చాడు, నీవు భవిష్యత్తులో అశ్వత్థామ అనే పేరుతో ద్వాపరయుగంలో ద్రోణుడికి పుత్రుడిగా పుడతావని, చిరంజీవిగా ఉంటావని, శక్తివంతుడు అవుతావని నీకు వరం ఇచ్చాడు. నీ దగ్గర నుంచి నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు, మహాత్ములారా మీరు విష్ణు స్వరూపులు, నా లింగాన్ని భక్తితో అర్చించారు కాబట్టి మీకు నా అంతటి ప్రాతినిధ్యం ఇస్తున్నాను, అవతారాలెత్తి ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేస్తారు, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఈ కృష్ణుడు భవిష్యత్తులో గొప్ప శ్లోకం చెబుతాడు. ఆ విధంగా మీ ఇద్దరు అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అప్పుడు అర్జునుడికి ఒక బోధ కూడా చేస్తాడు. ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం, సాధువుల్ని రక్షించడం కోసం, పాపాత్ముల్ని నాశనం చేయడం కోసం, ఆయన ఎప్పటికప్పుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. ఆ అవతారం ఈ కృష్ణుడు ఎత్తుతాడు. కృష్ణుడికి నువ్వు సాయంగా ఉంటావు నరుడ, మీ ఇద్దరు ఒకే శరీరం, రెండుగా విభజింపబడినటువంటి మూర్తులు మీరు. మీరు ఎదిరిస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నానన్నాడే. యుద్ధం జరిగితే మీకు నాకు మీరే విజయం పొందుతారు, మీ చేతులు నేను ఓడిపోతాను, ఇది కావాలని నేను ఇస్తున్న వరం అని స్వయముగా శివుడు వాళ్ళకి వరం ఇచ్చాడు. అందుకే అర్జునుడు కిరాతక రూపంలో ఉన్న శివుడితో పోరాడి జయించగలిగాడు. లేకపోతే శివుడితో యుద్ధం చేసి ఎవడు జయించగలడండి? ఆయన సరదాబడి పోన్లే ఓ దెబ్బ కొట్టి ఓడిపోతాను నీ చేతులు అన్నట్టు, మన పిల్లల చేతులు మనం ఓడిపోయినట్టుగా. పిల్లల్ని పారాయణకి పిలిచామనుకోండి, పారాయణలో తాతగారు మనవడు పాల్గొన్నారనుకుందాం, తాతగారు కావాలని మనవడికి విజయం ఇవ్వడం కోసం తగ్గిపోతాడు. ఎప్పుడైనంతే తల్లిదండ్రులు పిల్లల చేతులు ఓడిపోతారన్నమాట. చిన్నప్పుడు పిల్లలతో దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు దొరికిపోరు, అమ్మ దొంగ ఎక్కడున్నావా అని పిల్లలు పట్టుకుంటారంటే నిజానికి పిల్లలకి మనం దొరకట్లేదు కాబట్టి రిటైర్ అయ్యాక దొరుకుతారులేండి. కాస్త యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కావాలనే లొంగిపోతారన్నమాట. ఇప్పటికీ తాతగారును వాళ్ళ మనవడు ఆడితే ఈయనే నెగ్గుతారు నిజానికి, అయినా కావాలి నేను ఏం చేస్తానమాట, మనవడికి లొంగిపోతారు, దొరికిపోతారు. మనవల మీద ఉన్న ప్రేమ అటువంటిది ఆయనకి. ఆ విధంగా పరమాత్ముడు ఏమన్నాడు శివుడు, మీకు నాకు ఎప్పుడైనా కొన్ని కారణముల చేత భక్తుల కోసం తగాద వస్తే ఆ తగాదలో నేను కావాలని మీ చేతులు ఓడిపోతాను, మీకే విజయం లభిస్తుంది, మీరు ధర్మ సంస్థాపన చేస్తారు అని వరం ఇచ్చాడు. చూచావు అశ్వత్థామ, ఆనాడు నీవు శివుణ్ణి అర్చించావు బదరీలో, అదిగో వీళ్ళు శివుణ్ణి బదరీలో అర్చించారు, బదరీ క్షేత్రం మహామహిమ కలిగింది, అక్కడ ఏ రకమైన అర్చన చేసినా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది, కానీ అక్కడ మట్టి ప్రతిమ కంటే లింగానికి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి లింగార్చనాపరులైన వాళ్ళు నిన్ను మించిపోయారు, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అయినా వాళ్ళు ఎవరు, సాక్షాత్తు ఆది విష్ణు స్వరూపులు, విష్ణుమూర్తితో తగాదం ఏమిటని మొహం, అసలు వాళ్ళతో ఇంతసేపు నిలబడ్డమే నీ అదృష్టం పో అన్నట్ట. అప్పుడు అశ్వత్థామ అసలు విషయం గ్రహించి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ మాయ, మళ్ళీ మామూలు యుద్ధానికి వచ్చాడు. అదే మాయ అంటే, మాయ ఇంత గొప్పదన్నమాట. ఇంత పురాణం వింటున్నప్పుడు మీకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మేము బదరీ వెళ్ళిపోతాం, అక్కడ మేము కూడా శివలింగాన్ని పూజిస్తాం అనుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే బదరీ లేదు, శివలింగం లేదు, బజ్జీలు చేసావా, చట్నీ చేసావా అంటారు. అంత మాయ, మాయదారి మాయ. ఆ కాసేపు ఉన్న ఉత్సాహం మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎందుకు ఉండదండి? ఇంటికి వెళ్ళాకంటారేంటి, ఇక్కడ స్వస్తి అన్నం అంటే ఇలా దులుపుకున్నాడంటే ఇంక తాను పక్కవాడి తోసేసి వీడే దండం పెట్టేస్తాడు. గురువుగారు వెళ్ళాలన్నా సరే గురువుగారు వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు అక్కడ ఆయన పాదాలు దొరికితే చాలు, ఆ రెండు పీక్కు పట్టుకుపోతాం అంట. అది మాయ, మహామాయ. ఎంత గొప్పది మాయ! ఈ మాయలోంచి బయటపడడం మాత్రం ఎవడి వల్ల కాదట. బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఈ మహామాయ మనల్ని బలంగా ఆకర్షించి సంసారంలో పారవేస్తుంది, అంతవరకు చేసిన పుణ్యాలు మర్చిపోయేలా చేస్తుంది, విన్నదంతా మర్చిపోయేలా చేస్తుంది. అబ్బో ఈ మాయ అంతా ఎంతనా చాలా భయంకరమైంది. అందున తిట్టినప్పటికంటే పొగడమే డేంజర్ అండి. మిమ్మల్ని తిట్టడం మీ అదృష్టం అన్నారు గురువులు. ఎప్పుడైనా కోపం వచ్చి తిడితే చాలా అదృష్టం అంట, తిట్టడం వల్ల పుణ్యం వస్తుంది పాపం పోతుంది, కానీ పొగిడితేనే డేంజర్. పొగిడితే అవునండి మీరు చెప్పినట్టు నేను అంతవాడినండి ఇంతవాడినండి అంటాడు. ఇంకంతే సంగతి. యయాతి మహారాజు గారు మహాతపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంద్రుడు వీడు బొట్లో వేసుకుని వీడు పడగొట్టడానికి ఏం చేశాడు, యయాతి ఏం పుణ్యం చేసి నువ్వు ఇంత స్వర్గానికి రాగలిగావు శరీరంతో అని అడిగట. అప్పుడు ఆయన ఏదో దైవానుగ్రహంతో వచ్చానని చెప్పచ్చుగా, ఆయన అడగగానే రెచ్చిపోయి, ఎంత పుణ్యం చేయకపోతే స్వర్గానికి వచ్చాను అనుకుంటున్నావు ఇంద్ర, నేను చేసిన పుణ్యం ఈ ప్రపంచంలో ఎవరైనా పొగడగలరా? ఎన్ని యూట్యూబ్లు ఐట్యూబ్లు కూడా నా పురాణాలని నా శక్తుల్ని నా తపస్సుని వర్ణించలేవు అని రెచ్చిపోయి తను తను పొగుడుకున్నాడు. పొగుడుకోవడంతో ఆయన పుణ్యం అంతా పోయిందిట. ఇంద్రుడు తల్లకిందులుగా కిందకు దోహేశాడు, పో భూలోకానికి అన్నాడు. ఒక్కసారి పొగుడుకోవడంతో రెచ్చిపోవడంతో ఆయన పుణ్యం పోయింది. ఆయన అదృష్టం ఏంటంటే తల్లకిందులుగా కింద పడిపోతుంటే ఆయన దౌహిత్రుడు కూతురు కొడుకులు ఉన్నారు, మేనల్లుళ్ళు, మేనలుడు కాదు మనవలు. ఆ మనవలు వచ్చి ఆయన కొన్ని ధర్మ సందేహాలు అడిగారు, ఆయన తీర్చాడు. మేము నీ దౌహిత్రులం, నిన్ను పైకి తీసుకుపోతున్నాం అని మళ్ళీ ఆయన ఉద్ధరించారు. అది పెద్ద కథ అనుకోండి, అది భారతంలో కూడా వస్తుంది ఆదిపురంలో. కాబట్టి ఎంతవాడైనా సరే ఈ మాయలోంచి బయటపడలేడు. మీరు కూడా నా దగ్గరకు వచ్చి అబ్బబ్బబ్బా మీరండి పురాణం చెబుతుంటే వ్యాసుడి కంటే బాగా చెబుతున్నారండి అని పొగిడేస్తే నేను రెచ్చిపోయి నిజంగా బోలు వ్యాసుడి కంటే బాగా చెప్పాను అనుకున్నానా, ఒక్కసారి బొట్లో పడిపోతాం. ఆయన ఎక్కడ మనం ఎక్కడ? ఆయన విష్ణు స్వరూపుడు. ఈ మానవుడు ఎప్పటికీ విష్ణు స్వరూపుడు కాలేడు. వీడు ఎంతో తపస్సు చేస్తే తప్ప, మహాయోగం పడితే తప్ప వీడికి ఆ శక్తి రాదు. అయినా వీడు బొట్లో పడిపోతూ ఉంటాడండి. అందుకని ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని పొగిడేస్తే ఆయన పట్టుకుని అభినవ ఆంజనేయుడు అంటే, ఈయన అభినవ కృష్ణుడు అంటే, ఆవిడ పట్టుకుని అభినవ అదేదో మీరా అంటే, నేను మీరానా అను, మీరా ఎంత అందగత్తే, ఆవిడ ఎక్కడ, ఆవిడ కంఠం ఎక్కడ, నేను అభినవ మీరా అంట, నాకు గురువు గారు బిరుదిచ్చారు, నేనే మీరా అనుకుంటే ఆ తర్వాత పోరా అంటాడు, మీరా కాదు పోరా అంటాడు శివుడు. ఈరోజు నుంచి ఇటువంటి పొగడ్తలకు మాత్రం సాధ్యమైనంతవరకు లొంగవద్దు కాక. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ముఖస్థుతికి లొంగకూడదు. అంటాం కానీ లొంగిపోతాం అండి, ఎంత కాదనుకున్నా లొంగిపోతాం. ఒక రాజుగారు ఉండేవాడు, ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి పొగిడితే, ఇదిగో ముఖస్థుతి చేస్తే నేను లొంగను పండి అని గెంటేసేవాడు. ఒకరోజున ఆయన ఆస్థానానికి ఒకడు వచ్చాడు, ఈ ప్రపంచంలో మీలాగా ముఖస్థుతికి లొంగని వాళ్ళు ఎవరు ఉండరండి, మీరు ఒక్కరండి ముఖస్థుతికి లొంగరు, ఆహాహా మీలాంటి మహానుభావులు స్థుతులకు లొంగని వారు ఎవరు, మీరొక్కరే అనగానే ఇప్పటికి నువ్వు నన్ను గుర్తించావన్నట్టు అక్కడ కూడా పడిపోతాడు బట్లో. కాబట్టి అనుక్షణం పొగడతలంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా. రోజు నువ్వు ఆహా నువ్వు భక్తుడివి, నువ్వు మహాత్ముడివి, నువ్వు దాతవి, నువ్వు బాగా డ్రైవ్ చేస్తావు, నువ్వు జాంబవంతుడివి, లేకపోతే నువ్వేమో ఫలానవాడివి అని పొగిడామా, గురువుగారు నాకు ఎంత స్థానం ఇచ్చాడు, నేను జాంబవంతుణ్ణి, నేను బాగా డ్రైవింగ్ స్కిల్ కలిగిన వాడిని, లేక నేను భక్తుణ్ణి, నేను శ్రోతని, ఇలా అనుకుంటాం మనం తెలియకుండా. అప్పుడు మాత్రం ఒక క్షణం భగవంతుడా ఈ మాయకి నేను గురి కాకుండా కాపాడు అనాలి. అందువల్ల ఆ మాయలు అశ్వత్థామ పడిపోయి ఇంత విని నరనారాయణులు విష్ణుస్వరూపులని మహాత్ములని, శివుడు కూడా వాళ్ళ చేతిలో ఓడిపోతాడనే విషయం తెలుసుండి కూడా మళ్ళీ మర్నాడు యుద్ధానికి వెళ్ళాడు కదా. కాబట్టి ఎన్ని విన్నా లాభం లేదు. కాకపోతే మనకంటే వాళ్ళు మహాత్ములు గనక బొట్టలో పడినా తట్టుకుంటారు, సామాన్యులు తట్టుకోలేరు. చిన్న పద్యంలో రాశాడు వేమన గారు, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, హీనుడు అవగుణంబు మానలేడు, హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు విశదాభిరామ వినురవేమ. వేమన గారు లాంటి పద్యాలు ఎవరు రాయగలరండి, ఎంత గొప్ప పద్యం అండి. ఆయన అసలు పేరు వేమారెడ్డి, రెడ్డి రాజుల్లో పుట్టిన మహానుభావుడు ఆయన. వైరాగ్యం పొందాడు, మహాతపస్సు చేశాడు, చక్కని పుస్తకం రాశాడు. అందులో ప్రతి పద్యం ఆణివత్యం. యోగులు ఎలా ఉంటారో ఆయనే మనకు ఒక ఉదాహరణ అన్నమాట. నువ్వు ఎంత చదువు చదువు ఎన్ని విను, హీనుడైన వాడు ఎంత చదివినా ఎన్ని విన్నా చెడ్డగుణం మానలేడు, నీచగుణం మానలేడు. బొగ్గుని పట్టుకొచ్చి రోజు పాలతో అభిషేకం చేయండి, బొగ్గును అలా తెల్లగా అవుతుందా, బొగ్గు బొగ్గే నేను నేనే అలాంటి అండి. నీళ్లతో స్నానం చేయించినా నా తెలుగు పోదు, బొగ్గుని పాలతో కడిగినా బొగ్గు బొగ్గే. కాబట్టి బొగ్గుని పాలతో కడిగితే దాని రంగు ఎలా పోదో, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు ఎలా పోదో, అలాగే ఎన్ని విన్నా మనం మాయలో పడుతూనే ఉంటాం. ఆ నరనారాయణులు తపస్సు చేసిన స్థలంలో ఇప్పుడు ఆలయం ఉన్నది, అశ్వత్థామ తపస్సు చేసిన స్థలంలో మాత్రం ఎదురుగుండా ఇప్పుడు ఉష్ణకొండ ఉంది. ఆ ఉష్ణకొండానికి పక్కన ఉన్నదే అశ్వత్థామ స్నానం చేసినటువంటి, లేక అశ్వత్థామ తపస్సు చేసినటువంటి ఆశ్రమం కట్టుకున్న స్థలం. మీలో బదిరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటున్నారు కదా, ఉష్ణకొండలో స్నానం చేశారా, ఆ ఉష్ణకొండానికి వెనక వైపే ఉన్నది అశ్వత్థామ యొక్క ఆశ్రమం. ఈసారి వెళ్ళిప్పుడు చూడండి అశ్వత్థామ ఆశ్రమం ఉంటుంది అక్కడ. ఇక ఆ ప్రాంతంలో అలకనందానదిలోకి స్నానం చేయాలని వెడతారట, వెళ్ళినా ఆ స్నానం చేయలేరట. చలి చాలామంది స్నానం చేయరు, ఉష్ణకుండంలో స్నానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలకనందలో ఎంతమంది స్నానం చేశారు చేస్తండి. అలకనందలో ఆ చలిలో స్నానం చేశారా, బదరిలో, లేక ఉష్ణకుండంలో వేడి నీళ్ళలో స్నానం చేశారా? వేడి నీళ్లలో ములుగుతాం కానీ అమ్మ బాబోయ్ ఆ చల్లని నీళ్ళల్లో, అంటే ఒక్కళ్ళు చేయట్లేదంటే చేయలేదని అర్థమైంది. అలకనందలో ఎందుకు చేయలేరు చెప్పాడు ఆయన. ఏ అశుద్ధ పితృజా పాహ పాషండ జాతి వృత్తయ, పూర్వజన్మలో తల్లిదండ్రులు సేవించని వాళ్ళు, లేదా తల్లిదండ్రులకి అంత పుణ్యం లేకపోయినా పాషండ జాతి వాళ్ళ యొక్క ఆహారం తిన్నా, నాస్తికులతో తిరిగినా, అక్కడి నుంచి నతేషాం శిరసి ప్రాయ పతంతి ఆపహ కదాచన, అలకనందలో ఉన్న బొట్టు నీళ్లు కూడా నెత్తి మీద పడవట. అందుకనే తప్పనిసరిగా అందులో స్నానం చేయాలి, కనీసం చెంబు నీళ్లు కాస్త కాళ్ళ మీదన్నా పోసుకుని నెత్తి మీదన్నా తొలుకోవాలట పూర్తిగా స్నానం చేయకపోయినా. ఎందుకండి, అదేం పెద్ద కష్టం కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి బుడుంగులు ములిగి లేచి పైకి లేచిపోవడమే, ఒక గంట తర్వాత కోలుకుంటాం కదా ఎలాగో, ఒక వన్ అవర్ తర్వాత అయినా సరే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటాడు ఆ తర్వాత. అప్పుడు ఓహో ఇక్కడ ఉన్నానని తెలుస్తుంది. అప్పుడు ఉష్ణకొండలో మళ్ళీ మొలగండి, ఏం పర్వాలేదు. జీవితంలో ఒకసారి అయినా మందాకినిలో చెయ్యాలి.